అన్నము ధనము ఈ రెండింటిని మన పాపాలు ఆశ్రయించుకుంటాయి. సర్వే గుణాః కాంచనం ఆశ్రయంతి. గుణములన్నీ బంగారాన్ని అంటే డబ్బును పట్టుకుంటాయి. అందుకని ఎవరైనా మనకి ధనం ఇస్తున్నారంటే వారి పాపములు మనకి ఇస్తున్నట్టే లెక్క. కొంత పాపం మనకు వస్తుంది. పుణ్యాత్ములు ఇస్తే పుణ్యం కూడా ఇచ్చినట్టే మనకి. అందువల్ల ఇచ్చేవాడు పుణ్యాత్ముడో పాపాత్ముడో చూసుకోండి. అవతలవాడు భాగవతోత్తముడా, మహాత్ముడా, లేక పరమ పాపిష్టివాడా, ఇవి తెలుసుకోవాలి. నీవు పాపాత్ముడివి, నీ సొమ్ము నీతో పాటు నీ రాక్షసులు తిన్నారు, వాళ్ళు అన్నం తిన్నారు, నీవిచ్చిన భవనాల్లో నివసించారు, కాబట్టి వాళ్ళు కూడా నీ పాపంలో భాగస్వాములు. వారు ఇవాళ నశించక తప్పదు. పరమధర్మాత్ముడు కనుక విభీషణుడు నిన్ను విడిచిపెట్టాడు, నన్ను శరణు కోరాడు. ధర్మాత్మా రక్షసాం శ్రేష్ఠః సంప్రాప్తః అయం విభీషణః. మీ రాక్షసుల్లో పరమధర్మాత్ముడు విభీషణుడు, అందుకే ఇతడు నిన్ను విడిచి నన్ను శరణు కోరాడు. నేను సద్గుణవంతుడు, మహాత్ముడు, నన్ను శరణు దొచ్చినవాడు అయిన విభీషణుడికి నీ రాజ్యాన్ని ఎప్పుడో ధారాదత్తం చేసేశాను, కాబట్టి అతడికి రాజ్యం తప్పదు, నీకు చావు తప్పదు. నువ్వు ఎక్కడికి పారిపోయినా, ఆకాశంలోకి వెళ్ళినా, సముద్రంలో దాక్కున్నా, పాతాళానికి పోయినా, ఆఖరికి కుబేరుడి శరణు దొచ్చినా, బ్రహ్మనే శరణు కోరినా, నిన్ను చంపడం ఖాయం. నువ్వు పక్షిగా మారి ఎగిరిపోయినా నిన్ను చంపేస్తాను చెప్పాడు. పక్షిభూతో మనోజవ, మహావేగంతో, వాయువేగంతో, మనోవేగంతో పక్షి రూపంలో పారిపోయినా ఓరి కుక్షి, నిరక్షర కుక్షి, నిన్ను శిక్షించి తీరుతాను. ఎందుకైనా మంచిది, ఆఖరిసారిగా నువ్వేం చేస్తావు, నువ్వు ఎలాగో చావడం ఖాయం గనక నీకు శ్రాద్ధాది పుణ్యకర్మలు నువ్వే చేసేసుకో, నీ పిండం నువ్వే పెట్టుకో. ఇది కూడా కొన్ని గట్టి హెచ్చరికే. నువ్వు చావడం ఖాయం, నువ్వు చచ్చాక పిండం పెట్టడానికి నీకెవరూ ఉండరు. ఎందుకంటే నీ కొడుకు ఇంద్రజిత్తుతో వస్తాడు, నీ తమ్ముడు కుంభకర్ణుడు వస్తాడు, నీ కుమారులందరూ పోతారు. నీ కుమారులందరూ మరణించాక నువ్వు చచ్చాక నీకు శ్రాద్ధం పెట్టేవాడు ఉండడురా. ఇంత రాద్ధాంతం చేసిన నీకు శ్రాద్ధం పెట్టేవాళ్ళు ఎవరూ ఉండరు కనుక బతికుండగానే నీకు నీవే పిండం పెట్టుకో. జీవశ్రాద్ధము అంటారు దాన్ని. బతికుండగా పిండం పెట్టుకోవచ్చు అండి. అలా పెట్టుకున్నవాడు ఇంట్లో మాత్రం ఉండకూడదు, అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. దానికి జీవశ్రాద్ధం అని పెట్టు. ఎవరికైనా అనుమానం వస్తే, నాకెవరూ పిండ ప్రదానం చేసేవాళ్ళు లేరు అనిపిస్తే, అటువంటి వాడు బ్రతికుండగా తనకి పిండం పెట్టుకునే అధికారం వేదములు శాస్త్రములు ఇచ్చాయి. ఆ జీవశ్రాద్ధం అనే పేరుతో అద్భుతమైన కార్యక్రమం ఉంది. అది పెట్టుకున్నాక తన కుటుంబంతో కలిసి ఉండకూడదు. మళ్ళీ మా ఆవిడ, నా పిల్లలు, నా కొడుకు, నా కోడలు, నా మనవడు, నా కూతురు, నా అల్లుడు, ఇవేం ఉండకూడదు. వాళ్లతో కలిసి ఉండకుండా ఇండివిజువల్గా విడిగా ఉండాలి, వేరే రూమ్లో ఉండాలి. మళ్ళీ జీవశ్రాద్ధ పెట్టుకున్నాక మా ఆవిడ నేను కలిసి ఒకే అపార్ట్మెంట్లో ఉండొచ్చా అనకూడదట. ఎందుకంటే వీడు అప్పటికే తన జీవితాన్ని విడిచిపెట్టేసినట్టు లెక్క అనమాట. అందుకే సన్యాసులకి జీవశ్రాద్ధ పెడతారు తెలుసా, ఘటశ్రాద్ధ ముందే పెట్టేస్తారు. అందుకే సన్యాసి చచ్చిపోయిన వాడి కింద లెక్క, ఆ పాత జన్మ పోయినట్టే లెక్క. ఇతడు ఇప్పుడు వెళ్ళి కొత్త జన్మ ఎత్తాడు. అందుకే సన్యాసికి పాత పేరు తీసి కొత్త పేరు పెడతారు. అంత పూర్వం తీసేసి ఏదో సరస్వతి, భారతి ఇలాంటి పేర్లు పెడతారన్నమాట చివరినమాట చక్కాను. ఏదో చంద్ర సరస్వతి, లేక ఇంకో సరస్వతి, లేక ఇంకో తీర్థ, లేక భారతి ఇలాంటి పేరు పెట్టి ఆ పాత పేరు తీసి నువ్వు ఆ జన్మ విడిచి కొత్త జన్మ ఎత్తావు అంటారు. అందుకే సన్యాసులకి ఎవరు తండ్రి లేడు, తల్లి లేరు. తల్లి కనపడితే ఊరికి నమస్కరించాలి తప్ప అమ్మా నువ్వు బాగున్నావు అనకూడదట, తండ్రి అనకూడదట. వాళ్ళకి తల్లిదండ్రులకి నమస్కరించవచ్చని శాస్త్రం చెబుతున్నది కాబట్టి నమస్కరించాలి తప్ప ఇంకేమనకూడదు. మళ్ళీ తమ్ముడు వస్తే ఏం తమ్ముడు అనకూడదు. ఇంకెక్కడ తమ్ముడు, వీడు పిండం పెట్టుకునేక వీడికి తమ్ముడు లేడు, దమ్ముడు లేడు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి పిచ్చి బంధాల్లో పడితే భయంకర నరకానికి వెళ్ళిపోతారు. అందుకే సన్యాస జీవితంలోకి వెళ్ళిన వాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసునండి. సంసారంలో ఉన్నవాడి కంటే సన్యాసికి ఎక్కువ నరకాలు వస్తాయి. ఇంత పిసర తేడా వస్తే సన్యాసికి ఆసక్తులు ఉండకూడదు. ఇప్పుడు నేను చక్క దెబ్బరొట్టి అంటే ఇష్టం అయితే నెయ్యి వేసుకుని అయితే దెబ్బరొట్టి తినచ్చు. సన్యాసం పుచ్చుకుంటే దెబ్బరొట్టి చట్నీ చేయరాండి అన్నాడు, వీడు దెబ్బ అయిపోతాడు. వీడికి ఎముడు రెండు దెబ్బలు తగిలిస్తాడు. సన్యాసికి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండకూడదు. ఏం పెడితే తినాలట. కాకరకాయ అంటే ఇష్టం లేదనడానికి లేదు, కాకరకాయ పెట్టినా తినాలి, కేకరకాయ పెట్టినా తినాలి. నాకు కొబ్బరి పడదనడానికి లేదు. ఎన్ని నియమాలు ఉన్నాయి సన్యాసి నియమాలు అంటే, ఇన్ని నియమాలు పాటించడం అంటే మాటలు. అందుకే సన్యాసాశ్రమం స్వీకరించడం అంత భయంకరం మరొకలేదు. ఈ మధ్యన ఒక ఆయన మహానుభావుడు వరాహ అవతారంలో ఉండి కాషాయ వస్త్రం వేసి ఓ ఛానల్ పెట్టి తర్వాత మళ్ళీ డ్రాయి రేసు పారిపోయాడు. అలాంటి వాళ్ళందరికీ రేపు పొద్దున చాలా భయంకరమైన నరకాలు వస్తాయి. వేళాపడమే కదా సన్యాసం అంటే సుఖాల కోసమా? సన్యాసం అంటే అన్ని సుఖాలు విడిచిపెట్టడం కోసం. అందుకే తొందరపడి సన్యాసం పుచ్చుకోదు. ఒకవేళ అలా పుచ్చుకుని పిచ్చిపోలు చేస్తే వాడు సన్యాసి కదా. సన్యాసి సన్యాసికి సన్యాసికి యావత్తూ తేడా. సన్యాసి అది సన్నాసి యావత్తు లేదుగా కింద, అందువల్ల యావత్తు కింద ఉందా లేదు కదా, అందువల్ల యావత్తు తేడా. యావత్తు తేడా వాడు యావత్ ప్రపంచం విడిచిపెడితే యావత్తుతో వెళ్ళి ఉంటాడు, లేదంటే ఆ యావత్తు పోతుంది, ఆ తర్వాత వీడి బతికే ఇంకో బతుకు అవుతుంది అనమాట. నన్ను అడిగారు చాలా కాలం క్రితం, సన్యాసికి సన్యాసికి ఏమిటి తేడా, వాట్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సన్యాసి అండ్ సన్యాసి అంటే, సన్యాసి అందరినీ వదిలిపెడతాడు, సన్యాసిని అందరూ వదిలిపెడతారు. వీడు ఎందుకు పనికిరాడురా, అరే మనం వదిలేమంటే వాడు సన్యాసి అనమాట. మనం వదిలేస్తే సన్యాసి, మనల్ని వదిలితే సన్యాసి. అందువల్ల ఇప్పుడు కలియుగంలో ఏమైపోతుందంటే, కొంతమంది ఒకళ్ళిద్దరు ఈ భోగాల కోసం కాషాయ వస్త్రం ధరిస్తున్నారు, అది డేంజరస్మా? సన్యాసి ఎంత గొప్ప దీక్ష అండి, ఎంత మహానుభావులు భూముల మీద ఉన్నారు, పరమ పూజ్యులు, రోజు తల వంచి రెండు చేతులు జోడించి నమస్కరించవలసిన శృంగేరి పీఠం భారతీయ తీర్థస్వామి వంటి వారు మహాత్ములు సన్యాసి. ఇదిగో పరమ పూజ్యుడు నడిచే దేవుడు ఎవరు, మహానుభావులు, కంచిపీఠాధిపతులు, పరమాచార్యులు. ఆ పరమాచార్యులు పీఠంలో ఉన్న ఇప్పటి విజయేంద్ర సరస్వతులు వారు మహాత్ములు సన్యాసులే. మైసూరులో ఉండి దత్తస్వరూపులై మనల్ని అందరినీ నడిపిస్తున్న శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి వారు సన్యాసులు. ఇలాంటి మహాత్ములు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ దేశంలో మనం ఇంత అన్నం తింటున్నాం, ధర్మం నడుస్తుంది. ఇలాంటి వాడు చాలామంది మహాత్ములు ఉన్నారు. వారందరికీ రాజకీయ నాయకులతో సంబంధం లేదు, పదవులు అక్కర్లేదు, ధనం అక్కర్లేదు, ఇంట్లో కూర్చొని కఠోర నియమాలతో బతుకుతారు. నేను చూశాను కాబట్టి చెబుతాను, మనం అటువంటి సన్యాసులకి నమస్కరించాలి, ఆ స్థాయిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. తొందరపడి సన్యాసం పుచ్చుకుంటే ఆ సన్యాసి నియమాలు పాటించాలి. అందువల్ల సన్యాసి సుఖీ దుఃఖీ కూడా, సంసార బంధాలు లేకుండా అందరి దుఃఖాలు స్వీకరిస్తూ బ్రహ్మానందంతో జీవిస్తాడు వాడు. ఇక్కడ రాముడు నువ్వు బతికొండగా పిండం పెట్టుకో అని చెప్పాడు అనమాట. అందుకని నీవు శ్రాద్ధాది కర్మలు నా జీవన్ ప్రతి ఆశ్యసి, నువ్వు నవ్వు ఎలాగో బ్రతకు గనక ఔర్ధ్వదైహికం క్రియతాం అన్నాడు. ఈ మాట అన్నాడంటే రాముడు ఎంత కోపంతో ఉంటాడో ఆలోచించండి. సత్యం చెప్పాడు ఆయన. 71వ శ్లోకంలో రాముడు అన్నాడండి, అధ్యాయం సర్గ 41, యుద్ధకాండంలో 41వ సర్గలో 71వ శ్లోకం, బ్రవీత్మిత్వాం బ్రవీమి త్వాం హితం వాక్యం క్రియతాం ఔర్ధ్వదైహికం. నేను ఒక సత్యం చెబుతున్నాను, చెప్పిన మాట విను, నువ్వు బతికొండగానే నీకు పరలోక క్రియలు చేసేసుకో, అంటే బతికొండగానే శ్రాద్ధం పెట్టుకురా, ఆఖరిసారిగా లంకా నగరాన్ని ఒకసారి చూసుకో, ఎందుకంటే నీ ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి, నీకు చావు ఖాయం. ఈ విషయం నేను చెప్పానని చెప్పవరగానే అసలే అంగదుడు ఉత్సాహవంతుడు. ఈ ప్రపంచంలో మంచి చురుకై పనిచేసి పెట్టేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, అంగదుడు, ఆంజనేయుడు, నేను ఇలాంటి వాళ్ళకి ఏమన్నా పురమాయించారా, ఇంకా ధర్మం కోసం ఏదైనా చేస్తాం అనమాట. మీరు కూడా మిమ్మల్ని కూడా పొగడపోతే రేపటి నుంచి మళ్ళీ పనులు చేయరు, కాబట్టి మీరు కూడా అంగదుడు లాంటి వాళ్ళే. మీరందరూ కూడా అంగదుడు హనుమంతుడిలాగే పనిచేసి హైందవ ధర్మాన్ని నిలబెట్టాలని నా కోరిక. రాముడు ఆజ్ఞాపిస్తే అంగదుడు రివ్వును పైకిలేస్తాడు, అలాగే ఈ గురువుగారు ఆజ్ఞాపిస్తే మీరు కూడా ధర్మాన్ని అలాగే ఆచరిస్తారు, అది నా నమ్మకం. ఇప్పుడు అంగదుడు రివ్వును పైకిలేచాడు, అగ్ని వంటి కాంతితో ఆకాశంలో మహావేగంగా ఎగురుతూ క్షణకాలంలో లంకానగరంలో రావణాసురుని సభాభవనంలో గడుగుపెట్టాడు. రావణుడు ఆ సభాభవనంలో కూర్చునున్నాడు, చుట్టుపక్కల మంత్రులు కూర్చునున్నారు అటు ఇటు. ఈ మంత్రులంతా రావణుడు తానా అంటే వీళ్ళు తందానా అంటారు, మంచి సలహా ఇంక వేరే ఎవరు వాళ్ళు. రావణాసురుడు సీతను ఎవరంటే ఇవ్వద్దు అంటారు వాళ్ళు, యుద్ధానికి వెడదామంటే వెడదామంటారు, చెప్పేవాళ్ళు అక్కడ ఉండరు. ఎలాగో మాల్యవంతుడు చెప్పాడు, వీడు తిట్టాడు, మాల్యవంతుడు రాలేదు అక్కడికి. విభీషణుడు చెప్పాడు, వాడు తిట్టాడు, విభీషణుడు రాముడి దగ్గరకు వచ్చాడు. మంచి వాళ్ళంతా రాముడి పార్టీలోకి వచ్చారు, ఇక మిగిలిందంతా ఈ రోజుతే మిగిలింది. అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం మూర్ఖులతో కూడి ఉన్నాడు ఎవరు, రావణాసురుడు. అక్కడికి వచ్చాడు అంగదుడు, రావగానే ఉన్నాడు, దూతోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్ట కర్మణ వాలిపుత్ర అంగదో నామ యదితే శ్రోత్రమాగత. నేను రామచంద్రుని యొక్క దూతని, నీకు తెలిసే ఉంటుంది కోసల దేశాన్ని పరిపాలించే మహాప్రభువు ధర్మాత్ముడు రామచంద్రుడు. ఆయన ఎంత ఘనకార్యమైనా సులువుగా తేలికగా చేస్తాడు. గొప్ప గొప్ప పనులు తేలిగ్గా చేసేవాడు రాముడు అంటే. కొంతమంది చిన్న పని కష్టపడి చేస్తారండి. అవి దువ్వెన్న అర్థం తీసుకురమ్మని ఎవరినైనా పురమాయిస్తే కొంతమంది శిష్యులకు చెబుతూ ఉంటాంగా, దువ్వెన్న కోసం పైకెక్కుతాడు, దిగొస్తాడు, మళ్ళీ అర్థం కోసం పైకెక్కుతాడు, దిగుతాడు. అంటే దిక్కుమాల పనికి రెండుసార్లు పైకెక్కి దిగుతాడు, అలిసిపోతాడు, చెమటలు కక్కుంటాడు. ఇటువంటి వాడిని ఏమంటారు, క్లిష్టకర్మణ అంటారు. అంటే ఏమిటి, నానాయాత్ర పడి చేస్తారు. ఈ కళ్ళదోడు పెట్టి తేవడానికి అంత కష్టపడాలంటండి. కళ్ళదోడు పెట్టి కోసం మూడుసార్లు పైకి కిందకి ఎక్కితే వాడిని ఏమంటారనమాట, క్లిష్టకర్మలు. పాపం ఏం చేస్తాం, వాళ్ళ బుర్రది. అందువల్ల సులువైన పని కష్టపడి చేస్తారట. కానీ రాముడు కష్టమైన పని తేలిగ్గా చేస్తాడు. అందుకని అక్లిష్ట కర్మణ అన్నారు. రామచంద్ర ప్రభు ఎంత కష్టమైన పనైనా చాలా తేలికగా చేస్తాడు. పెద్ద కొండెత్తాల్సి వస్తే కొండని ఏదో బియ్యపు కింద ఎత్తినంత తేలిగ్గా ఎత్తుతాడు. అటువంటి రామచంద్ర ప్రభు దూతను నేను. అంటే రాముడిలాగా నేను కూడా తేలిగ్గా పనులు చేయగలను. నీకు తెలిసే ఉంటుందిగా రాముడి గురించి, తెలియకపోతే ఇప్పుడు తెలియజేస్తాను. నువ్వు నాకు తెలియదు అని నటిస్తే అదేమిటో చేస్తా చూపిస్తాను నీకు. మా రాముడు ఎంత కష్టమైన పనైనా అవలేలగా చేస్తాడని ఒకటి రెండు సార్లు ఎందుకు చెప్పాడంటే వాడిని బెదిరించడం అన్నమాట. మా రాముడికి అసాధ్యం లేదు, ఆయన ఏ పనన్నా చేస్తాడు. ఆ రామచంద్రుడి దూతనైన నేను కూడా సామాన్యుడు అనుకుంటున్నావేమో, వాలిపుత్రుణ్ణి అంగదుణ్ణి. ఇక్కడ ఎంత గొప్ప దెప్పుడుందండి ఇందులో. నేను వాలిపుత్రుడిని అని చెప్పడం ద్వారా రావణాసురుడికి గొప్ప సందేశం ఇచ్చాడు. ఎందుకని, రావణుడు వాలిని జయించడానికి వెడితే వాలి అసలు వెనక్కి తిరగకుండా రెండు సంకల కింద రావణాసురుని ఒక్క నొక్కు నొక్కి వాడిని తీసుకెళ్ళి నాలుగు సముద్రాల్లో ముంచి తర్వాత బయట వదిలాడు. రావణాసురుడు అని రొప్పాడు. అలా రావణుడి యొక్క పరాక్రమాన్ని నిర్వీర్యం చేసిన మహావీరుడు వాలి. ఆ వాలిపుత్రుణ్ణి నేను అంగదుణ్ణి. నేను కూడా మా నాన్నగారికి ఏమాత్రం తీసిపోను, నీ సంగతి ఏంటో చూడగలను. మా రామచంద్రుడు చెప్పమన్న మాటలు చెబుతున్నాను విను. నువ్వు క్రూరుడివి, నీకు పౌరుషం అనుకుంటున్నావు కానీ పౌరుషం కాదు. పరమమూర్ఖుడివి గనకే నువ్వు యుద్ధరంగంలోకి రాకుండా మోసగించి నా భార్యను అపహరించావు అని మా రాముడు చెప్పమన్నాడు. రాముడి పత్ని సీతని తక్షణం అప్పగిస్తే ఇంకా నువ్వు కొంతకాలం బతికుంటావు. కాదుకూడదని యుద్ధానికి వచ్చినట్టయితే నీకు మరణం తప్పదు. ఇప్పటికే మేము వచ్చాం, లంకానగరాన్ని చుట్టుముట్టాం, ఇంకెందుకు ఆలస్యం? నీ సైనికులతో వచ్చి రణమో మరణమో తేల్చుకో. అయినప్పటికీ ఆఖరిసారిగా నీకు అవకాశం ఇస్తున్నాను, నా భార్యను అప్పగించి శరణు అన్నావా, ఈ లంకానగరం నీకు దక్కుతుంది. కాదు, విభీషణుడు రాజు అవుతాడు, నువ్వు యమలోకానికి పోతావు అని మా రాజుగారు చెప్పారు. రామచంద్ర ప్రభువు చెప్పిన మాటలు నీకు చెప్పాను అని యథాతథంగా చెప్పగానే రావణుడు పళ్ళు పటపట కొరికాడు. మహాకోపం వచ్చేసింది. తతస్సహ రోషతామ్రాక్ష శశాస సచివాంస్తద. రోషంతో వాడి కళ్ళు ఎరుపిక్కేట. తామ్రాక్షుడు అని ఎవరిని వాడతాం? తామ్రం అంటే రాగి. రాగి బాగా తోమితే లేక నిప్పులో కాలిస్తే ఎర్రగా మారిపోతుంది. కళ్ళు కొంతమందికి అలా రాగి రంగులోకి వచ్చేస్తాయి, చింత నిప్పుల్లా తయారవుతాయి. అటువంటి వాడిని తామ్రాక్షుడు అంటారన్నమాట. ఇప్పుడు కోపం వల్ల రావణాసురుడి కళ్ళు అంత ఎరుపిక్కాయి. అంత ఎరుపు మనం తెచ్చుకోమన్నా తెచ్చుకోలేము. తెచ్చుకోవాలంటే కళ్ళ కలక రావాలి. కానీ వాడు అలా కాదు, కోపం వల్ల వాడు కళ్ళు ఎరిపెక్కేలా చేసుకున్నాడు అనమాట. అలా ఎర్రబడిన కళ్ళతోటి పక్కనున్న సచివులకేసి తిరిగి, ఈ దుర్మార్గుడిని బంధించి చంపేయండి 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 అన్నాడు. ఒకసారి కాదు, పదే పదే అన్నాడు. ఇలా రావణాసురుడు వీడిని చంపండి చంపండి అనడంతో మహావీరుడైన నలుగురు రాక్షసులు టిక్కు లేచారు. చత్వారో రజనీచరాహ, నలుగురు రాక్షసులు అటువాడు. ఒక ఆయన ఈ పురాణం చెప్పాడు, రామాయణం. చత్వారో రజనీచరాహ, చత్వారం కలిగినటువంటి రజనీచరు లేచారన్నాడు ఆయన. చత్వారం అంటే కళ్ళు కనిపించకపోవడం. కళ్ళు కనిపించని నలుగురు రాక్షసులు లేచారట. ఇదేమో సంస్కృతం రా బాబు, చత్వారం అంటే నలుగురు. మీరు వినే ఉంటారు కనీసం యజ్ఞంలో అయినా, ఏకం ద్వే త్రీణి చత్వారి, అది నపుంసకలింగం. ఇది పుల్లింగం కనుక చత్వార. అంతేగాని కంటికి వచ్చే చెప్తారం కాదు. భలే విచిత్రంగా చెబుతారండి కొంతమంది, నేను విన్నాను అందుకు చెబుతున్నాను. ఒక ఆయన అయితే శ్మశానంలో వసంతం ఉందండి అన్నాడు. ఇదేంటి శ్మశానంలో వసంతం అంటాడు ఏమిట్రా అనుకున్నాను నేను. శ్మశానే వసంతం అని శివుడికి ఒక స్తోత్రం ఉంది, అందులో శ్మశానంలో వసంతం అని అర్థం చెబుతున్నాడు. ఓరిని దుంపదేగా ఇలాగే అనేసరి ఒళ్ళు మండిపోయినాను. వసం అంటే నివసిస్తున్నవాడు, శ్మశానే వసంతం అంటే శ్మశానందు నివసిస్తున్నవాడిని గురించి అని అర్థం అనమాట. అక్కడ వసంతం అంటే ద్వితీయ విభక్తి, నివసిస్తున్నవాని గురించి. శ్మశానములో నివసిస్తున్న శివుడికి నమస్కారం అనే శంకరాచార్యుడు రాస్తే ఈయన శ్మశానంలో వసంతం పుట్టిందంటాడు. ఇవన్నీ విచిత్రం. ఇంకో చిత్రం చెప్పనా, చారు అంటే అందమైన అని అర్థం. సంస్కృతంలో చారు అంటే అందం, తెలుగులో చారు అంటే తాగేందుకు వాడుకుంటారు కదా రసం. శ్రీ రఘురామ చారు తులసీదళ రామ, రామచంద్రుడికి జలుబు చేసిందిట అందుకని చారు పెట్టారట. చారులో కరేపాకు బదులుగా తులసీదళాలు వేశారట అన్నాడు. చారు తులసీదళ అంటే అప్పుడప్పుడు యూట్యూబ్లో దొరుకుతూ ఉంటాయి అన్నమాట. నాకు క్లిప్స్ పంపుతూ ఉంటారు శిష్యులు కావాలని, ఏమండి ఇది నిజమా కాదా అని మళ్ళీ నన్ను అడగడానికి. మళ్ళీ ఈ దిక్కుమాలను కూడా అంతా విని, ఇదేమిట్రా బాబు అవి విని నన్ను పాడు చేయకండి, రెండు రోజులు అవి వింటే నా సంస్కృతం పోయేటట్టుంది. నేను కూడా వెళ్ళి పొరపాటు రేపొద్దున శ్మశానంలో వసంతం, చారులోనేమో తులసీదళాలు వేశారని అంటానేమో అనవలసి వస్తుందన్నమాట. ఎన్ని విచిత్ర పదాలు, కొత్త కొత్త పదాలు అని తెలియపదాలు అంటూ ఉంటారన్నమాట. అవశ్యాయ గిరి అంటే, అవశ్యాయ గిరి అంటే మంచు కొండ అని అర్థం. అవశ్యం కొండని అంటాడు ఒకడు, అవశ్యాయం అంటే మంచుని కూడా తెలియదు వాడికి అనమాట. అలాగే సంస్కృతంలో అధో అనే శబ్దం ఉంది. అధో అంటే మంగళము అని అర్థం అనమాట. సంస్కృతంలో అధో అనే ఒక శబ్దమునకు మంగళము శుభము అని అర్థం. అధో శబ్దములు అంటే అర్థం ఏమిటనమాట, మంగళ శబ్దములు అని అర్థం. ఇదేంటంటే అధశబ్దం కదా అంటాడు ఒకడనమాట, అధో అని ఉందిని కూడా తెలియదు వాడికి. ఈ సంస్కృతానికి ఉందన్నట్టు కాసేపు అలా పక్కన పెడితే, ఏది ఏమైనప్పటికీ నలుగురు రాక్షసులు రివున పైకి లేచారు. లేచి అమాంతంగా అంగదుడి దగ్గరికి వచ్చారు. అంగదుడు మహాపరాక్రమవంతుడైన రండ్రే బంధించండి అన్నాడు. కావాలని అక్కడ నిలబడ్డాడు. వాళ్ళు వచ్చి ఇటొకిద్దరు చేతులతో ఇలా గట్టిగా నొక్కేశారు అతన్ని. దగ్గరకు వచ్చి వాళ్ళు తనని పట్టుకునేదాకా ఆగి గట్టిగా తనని పట్టుకోగానే ఈ రెండు చేతులతో వాళ్ళని తాను గట్టిగా నొక్కాడు. చంకల్లో పెట్టి ఇరికించాడు. కుడి చంక కింద ఇద్దరిని, ఎడమ చంక కింద ఇద్దరిని గట్టిగా నొక్కి పెట్టి ఇరికించుకుని రివ్వన పైకి లేచిపోయాడు. నలుగురు రాక్షస వీరులతో కలిసి ఆకాశానికి ఎగిరాట. కాబట్టి అంగదుడు ఎంత బలవంతుడో ఆలోచించాడు. బట్టిగా కింద నుంచి 25 కేజీలు వస్తా పైకి పెట్టుకెళ్ళాలంటే లిఫ్ట్లో పెట్టుకెళ్ళాలి మనం. 25 కేజీలు వస్తాయా అమ్మో, బస్తా మోస్తామంటే చస్తామండి అనుకుంటున్నాం. అన్నిటికీ లిఫ్ట్లే ఈ మధ్యన. ఏ ఫ్లాస్క్ కూడా మోయలేకపోతున్నారండి. ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్ళాలంటే లిఫ్ట్ కావాలట. ఈ పైకి ఎక్కలేకపోతున్నారు కొంతమంది తెలిసిన, ఏదో మిమ్మల్ని ఎక్కమంటే ఎక్కేస్తారు అది వేరే విషయం కానీ మీలాంటి వీరుల గురించి చెప్పట్లేదు కానీ ఎక్కువ మంది అసలు పైకి ఎక్కలేకపోతున్నారు. మోకాళ్ళు నొప్పులు, రామచంద్ర కిందకి పైకి దిగలేకపోతున్నారు. అటువంటిది నలుగురిని రెండు చంకల కింద ఇరికించుకుని రివ్వున పైకి లేచిపోయాడు మహావేగంగా. పైకి లేచి ఆ నలుగురిని గట్టిగా నొక్కి ఆ తర్వాత వాళ్ళ మెడలు పుచ్చుకుని గిరగిరగిరా తిప్పి అంత ఎత్తు నుంచి రాక్షసరాజు చూస్తూ ఉండగా కిందకి విసిరి పారేశాడు. ధామ్ అనే శబ్దంతో కింద పడ్డారు. ఇక వాళ్ళు లేవలేదు. ఇంకేం లేచేది, వాళ్ళ ప్రాణాలు పైకి లేచిపోయాయి. ఈ విధంగా వాళ్ళని మట్టి కరిపించేశాడు ఆయన. భోవవు నిపతితాహ అంటే అర్థం నేల మీద పడిపోయారనే కాదు, అక్కడ ఇక నేలబడి చచ్చారన్న మాట. వాళ్ళు లేవలేకపోయారు. నలుగురు మహావీరుల్ని చంపి రాక్షసరాజు గారు రావణుడు చూస్తూ ఉండగా రిమ్మున ఎగిరి రావణాసురుడి సభాభవనానికి ఎదురుగుండా పెద్ద గోపురం ఉంది, ప్రాసాద గోపురం. పూర్వకాలంలో భవనాల మీద ఎత్తైనటువంటి బురుజులు ఉండేవన్నమాట. అటువంటి ఆ బురుజు దగ్గరికి చేరి రెండు కాళ్ళతో ఢామ్మని దన్నాడు. దాన్ని ఈయన వాలడంతో అంత పెద్ద కోట బురుజు విరిగి కింద పడిపోయిందిట. బురుజుని తని కింద పారేశాడండి. ఈ విధంగా బురుజులు కిందకి తన్ని అవతలకి పారవేసి బద్దలు చేసి, చూసావా రావణ నీ వాళ్ళు నేలపడి చచ్చారు, నీ కోట కొమ్ము విరగ్గొట్టాను, ఇది నా పరాక్రమం అని పలికి నామవిశ్రావ్య చాత్మనః, నేను అంగదుణ్ణి చూసుకో, గోపురమే విరగ్గొట్టాను, నీ కాపురం విరగ్గొట్టకుండా ఉంటానా అని పలికి సింహనాదం చేసి రివ్వున ఆకాశానికి ఎగిరిపోయాడు. ఈ వెనకబడిన రాక్షసులు ఎవరు ఆయన వెంటబడలేకపోయారు. అంతమంది రాక్షసుల మధ్యలో రావణాసురుని హెచ్చరించి నలుగురిని చంపి ప్రసాదం ఎగరదండి విరగదండి యథాప్రకారంగా రాముడి దగ్గరికి వెళ్ళిపోయి రామచంద్ర ప్రభు అది జరిగింది చెప్పాడు. కొంత చెప్పాడు, కొంత చెప్పలేదు రండి, అది చెప్పకూడదు. అందుకని పరాక్రమం కొంతవరకే చెప్పి రావణుడికి చెప్పవలసింది చెప్పానన్నాడు. ఇంకా చూడండి, అక్కడున్న వానరులందరూ ఆనందంతో పొంగిపోయారు. వాళ్ళలో కొందరికి భయం, మన యువరాజు గారు వెళ్ళారు, తీరా రావణాసురుడు ఏం చేస్తాడో అని కొంచెం గుడ్డలు పీచు పీచుమంటున్న వాళ్ళు కాస్త పీచుపోయి ఆనందంతో ఉప్పొంగిపోయారు. వాళ్ళు కోలాహలం చేశారు, ఎగిరి గంతులేశారు, శహభాష్ యువరాజా అన్నారు. ఇంకిక్కడ రావణుడు ఏడునా బతికిలైపోయింది, కోతులు వచ్చి మొత్తం ఈ నా జీవితం అంతా మార్చేస్తున్నాయి, ప్రసాదం బద్దలైపోయింది, నలుగురు తలకాయలు బద్దలయ్యాయి అని కోపంతో అని పాములాగా బుసలు కొట్టాడు. పెద్ద పెద్ద నిట్టూర్పులు విడిచిపెట్టాడట. నిశ్వాస పరమోభవత్, మామూలుగానే సహజంగా ఎవరికైనా ఆయాసం వస్తే అంటారు, ఈ నిశ్వాసం మామూలు నిశ్వాసం కాదు, పెద్ద పెద్ద నిట్టూర్పులు విడిచిపెట్టాడు, బుసలు కొట్టాడు. ఏం చేయాలో తెలియదు పాపం వాడికి. ఇక్కడ యువరాజు గారు తిరిగి రావడంతో సంతోషపడిపోయిన వానరులందరూ ఇక రావణాసురుడు మనం చెప్పిన మాట వినడు, దూతను కూడా చంపడానికి సిద్ధపడ్డాడు గనక యుద్ధం తప్పదు అనివార్యం అనుకున్నారు. ఇప్పుడు రామచంద్రుడు ఏం చేశాడు, ఇక మీరు బయలుదేరండి, అగర్తల్ని వాటిని పూడి చెయ్యండి, కోట కొమ్ములు విరిచెయ్యండి, కనిపించిన చెట్లు పీకేయండి, ఓ మహోత్సాహంతో యుద్ధం చెయ్యండి అనగా వానరులు ముందుకు దూకారట. రాముడి నోట్లోంచి మాట ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు వాళ్ళు. ఇక రాముడు ఆజ్ఞాపించగానే అసంఖ్యాకులైన వానరులు ముందుకు దూకారు. అక్కడ లంకానగరంలో ఉన్న రాక్షసులు కూడా రావణ మన మీదకి దండయాత్రకు వస్తున్నారు, ఇక మేము కూడా దూకుతున్నాం అని రావణుడి ఆజ్ఞ కోసం ఎదురు చూడకుండా వాళ్ళు కూడా పరుగులు పెట్టి యుద్ధానికి వచ్చారు. అందులో కొంతమంది రాక్షసులు రావణుడి దగ్గరికి పరిగెత్తి, మన వాళ్ళంతా రాముడి సైన్యం మీదకి యుద్ధానికి వెడుతున్నారు, నాలుగు వైపులా వానర యోధులు అసంఖ్యాకంగా వచ్చి లంకానగరాన్ని చుట్టుముట్టారు, వానరులు అవడం వల్ల కోట తలుపులు వేసి ఉన్నప్పటికీ పైకి లంఘించి యుద్ధానికి వచ్చేస్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటామని కొందరు చెప్పారు. అప్పుడు రావణుడు, బురుజులవి రక్షించండి, తలుపుల దగ్గర కాపలా కట్టుదిట్టం చెయ్యండి, ఇప్పుడు వానర యోధులతో మనం కూడా యుద్ధానికి వెడదాం అని వాళ్ళందరికీ ఆజ్ఞాపించి లోపల లోపల దీర్ఘాలోచనలో పడిపోయాడు. ఏమిటి ఆలోచన? ఇది చాలా విచిత్రం అనిపిస్తున్నది నాకు. లంకానగరం మీదకి దండయాత్ర అనే మాట కలలో కూడా శత్రువులు ఇంతకాలం ఊహించలేకపోయారు. లంకానగరం మీదకి దండయాత్ర, అంతకంటే భగభగ మండుతున్న అగ్నిలో దూకడం తేలిక, విషం తాగడం తేలిక అనుకునేవారు. అటువంటిది ఇప్పుడు వీళ్ళు లంకానగరాన్ని చుట్టుముట్టి మీద మీదకు వచ్చి పడిపోతున్నారు యుద్ధానికి. అందుకని కొంతసేపు ధైర్యంతో ఆలోచనలో పడ్డాడు రావణుడు. రాఘవం హరియోధామస్య దదర శాయతలోచన, అసలు వీళ్ళంతా ఎలా యుద్ధానికి వచ్చారు, లంకలోకి ఎలా ప్రవేశించారు, నాతో యుద్ధానికి ఎలా వస్తున్నారు అనుకుంటూ అంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకొని, వీరులారా, మీలో ఒక్కొక్కరు ఇంద్రుడిని కూడా జయించిన వారే, ఎవరికి వారు విడివిడిగా ఇంద్రుడితో యుద్ధం చేసిన వాళ్ళు, కాబట్టి మీరు కూడా ఆయుధాలు ధరించి వానరుల మీద పడండి అన్నాడు. ఆ సమయంలో అతడు ఆజ్ఞాపించేలోపే వానరులు పెద్ద పెద్ద కొండ శిఖరాలతోటి బురుజులు పగలగొట్టారు. ఆ బురుజులు పగలగొట్టడం అంత తేలిక కాదండి, పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మాణం చేయబడినది లంకానగరం అంటే. కోటగోడ కూడా పూర్తిగా ఇంతంత శిలలతో కట్టబడినవి. మీరు చూస్తున్నారుగా మన ప్రాచీన కాలపు ఆలయాలు చూడండి, తంజావూరు చూడండి, రామేశ్వరం చూడండి, శ్రీశైలం చూడండి, ఇటువంటివి అన్నీ ఎటువంటి ఆలయాలు అవి? పెద్ద పెద్ద ప్రాకారాలు కలిగినవి, మహాశిలలతో కూడినవి, వాటిని బాంబులు పెట్టిన అంత తేలిగ్గా పగలవు. అటువంటి పెద్ద పెద్ద శిలలతో నిర్మింపబడిన లంకానగరం మీదకి దాడి చేసి రాళ్లతో వాటిని కొట్టడం మొదలెట్టారు. మహావృక్షాలతో కొందరు యుద్ధానికి వచ్చారు, ప్రాకారాల మీదకు దూకుతున్నారు, తలుపుల మీదకు దూకుతున్నారు, అగర్తల్ని పూడి చేశారు కొంతమంది. లంక చుట్టూ పెద్ద కందకం ఉందని చెప్పుకున్నాగా, ఆ కందకం నిండా బురద నీరు అవి ఉంటాయి, వాటిలో రాళ్ళు వేసి చెట్లు వేసి అది పూడ్చేశారు. అంటే ఇప్పుడు అసలు కందకమే లేకుండా పోయింది. ఆ తర్వాత మరికొంతమంది గడ్డి గాదం వేశారు. అందులో వానరుల్లో 1000 మంది బురుజుల్ని పట్టుకుని తాళ్ళేసి దూకేశారు. కొంతమంది అవలేలుగా తామే లంకించారు. గోపురాలు భగ్నం చేశారు, రాళ్ళు విరగొట్టారు, అక్కడున్న బంగారపు తాపడాలు పీకి పారవేశారు. ఈ వానరులు ఈ విధంగా మొత్తం లంకానగరం చుట్టూతో ఉన్న కోటగోడలు ఏవి దొరికితే వాటి పీకేయడం మొదలెట్టారు. భవనాలు కనపడితే వాటిని కూల్చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కొంతమంది ఉత్సాహంతో లారిచారట, జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. ఈ శ్లోకం యుద్ధకాండంలో కూడా ఉంది. దీనినే హనుమంతుడు సుందరకాండంలో అన్నాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు హనుమంతుడు ఇదే అన్నాడు, ఇప్పుడు వానరుడు అదే అంటున్నారు. ఇది ఒక జయశ్లోకం. ఈ శ్లోకమును భక్తితో జపం చేసిన, పారాయణము చేసిన, విన్నా నిత్యం జయం లభిస్తుంది. అందుకే ఈ శ్లోకమునకే జయశ్లోకం అని పేరు అన్నమాట. జయమును చేకూర్చే శ్లోకం అని పేరు. మీరు కూడా చెప్పండి, జయత్యతిబలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణ అభిపాలిత. రాఘవేణాభిపాలిత రాముడికి, మహాబలవంతుడైన రామునకు జయముగలుగ్గాక, మహాబలవంతుడైన లక్ష్మణునకు కూడా జయముగలుగుగాక. రాముని చేత అభయము పొంది వానర రాజ్యాన్ని పరిపాలిస్తున్న సుగ్రీవునకు కూడా జయం కలుగుగాక. ఇక్కడుంది చమత్కారం. రాముడికి అలాగ జయం, మహాబలవంతుడు. లక్ష్మణుడికి మహాబలవంతుడు కనుక జయమే. కానీ సుగ్రీవుడి దగ్గరికి వచ్చేసరికి మహాబలవంతుడైన సుగ్రీవుడికి జయం అనల్లా, రాముని చేత రక్షింపబడుతున్న సుగ్రీవునికి జయం కలుగుగాక. రాముడి చేత రక్షింపబడితేనే ఎవరికైనా జయము. సుగ్రీవుడు అనే శబ్దమునకు తల కలిగిన ప్రతివాడు సుగ్రీవుడే. మనందరికీ మెడలు ఉన్నాయి కదా, సందేహం లేకుండా. ఆ మధ్యన వాడేవాడు మెడకాయ మీద తలకాయ ఉంది అనేవాడు. ఈ మెడ మీద తలున్న వాళ్ళు ఎవరైనా సుగ్రీవులే. అంటే అంతరార్థం ఏమిటి, రాముణ్ణి రోజు తలుచుకునే మనలాంటి వాళ్ళం అందరం సుగ్రీవులకు కనుక రాముణ్ణి తలుచుకున్న మనకే జయము కలుగుతుంది అని. అందుకని ఎప్పుడు వచ్చినా జై శ్రీరామని ఎందుకు అనమంటారంటే, రోజు రాముణ్ణి తలుచుకున్నారంటే మనందరికీ జయమే. ఈ విధంగా వాళ్ళు జయం జయం రాముని కంటూ ఘోషిస్తూ లంకానగరం ప్రాకారాల మీదకి చెక్క చెక్క పాకుకుంటూ ఎక్కేశారు. వీరబాహువు, సుబాహువు, నలుడు అనేటటువంటి వానరపతులు లంకా ప్రాకారం మీద నుంచి లోపలికి దూకి అక్కడ నిలబడ్డారు. లోపలికి చేరగానే తలుపులు తీసి మిగతా వాళ్ళని లోపలికి రమ్మన్నారు. లోపలే సేనా శిబిరం నిర్మించేశారట. ఇప్పుడు లంక లోపలికి వెళ్ళారు. ఇంతవరకు కాంపౌండ్ వాళ్ళు బయట ఉన్నారు. ఇప్పుడు ప్రాకారం లోపలికి వెళ్ళారు. ఇప్పుడు ఈ సైనికులు లోపలికి వచ్చారు. లోపల కూడా టెంపరీగా టెంట్లు వేసేశారు. క్షణాలలో గుడిసెలు గుడారాలు వేశారు. మహాబలశాలి కుముదుడు 10 కోట్ల మంది వానర సైనికులతో ఈశాన్య ద్వారం దగ్గరికి వెళ్ళాడు. ప్రహసుడు, పనసుడు ఈ కుముదుడికి సహాయంగా వెళ్ళారు. దక్షిణం ద్వారమాగమ్య వీరః శతవలిః కపిః ఆవృత్య బలవాం స్తస్థౌ వింశత్యా కోటి విర్రృతః. శతవళి అనే ఒక మహావానర రాజు 20 కోట్ల మంది వానర వీరులతో ఆగ్నేయం వైపు వెళ్ళాడు. ఇక్కడ దక్షిణ దిశ అంటే ఆగ్నేయం వైపు వెళ్ళాడు. అక్కడ ఇప్పుడు తార యొక్క తండ్రి, వారి భార్య తార, ఆ తార తండ్రి పేరు సుషేణుడు. మంచి వైద్యుడండి ఆయన. ఆయన చేయబట్టుకున్నాడంటే ఏ రోగం ఉందో చెప్పేస్తాడు, నిమిషాల్లో ముందేస్తాడు. సుషేణుడు గొప్ప వైద్యుడు, మూలికా వైద్యం బాగా చేస్తాడు. ఆయన తలుచుకుంటే మనందరికీ ఊడిపోయిన జుట్టు ఇవ్వగలడు. నాకు అక్కర్లేదు అనుకోండి, జుట్టు బాగానే వచ్చేసింది. అవసరమైనడు జుట్టు ఇవ్వగలడు. పొట్టిగా ఉన్నవాడిని పొడుగు అని చేయగలడట. పొట్టన్నవాడికి పొట్ట తగ్గిస్తాడట. మోకాళ్ళ నొప్పులు ఉన్నవాడికి మోకాళ్ళ నొప్పులు లేకుండా చేస్తాడు. చాలా గట్టివాడు. ఆయన గురించి అద్భుతంగా రాశారు కొన్ని పురాణాల్లో. ఆ సుషేణుడు 60 కోట్ల మంది వీరులతో పశ్చిమ ద్వారం దగ్గర ఉన్న నైరుతి మూలలో నిలబడ్డాడు. ఇంకా ఉత్తర ద్వారం దగ్గర రామలక్ష్మణులు నిలబడ్డారు. సుగ్రీవుడు వారికి సాయంగా వాయువ్య కోణంలో ఉన్నాడు. గవాక్షుడు అనే గోలాంగులం అంటే కొండవచ్చు తన అనుచరులతో కలిసి రాముడికి కొంచెం దగ్గరలో నిలబడ్డాడు. రాముడికి సాయంగా ధూమ్రాక్షుడు, ధూమ్రుడు మొదలైనటువంటి వాళ్ళు విభీషణుడితో కలిసి ఈ సుగ్రీవుడికి రామలక్ష్మణుడికి మధ్యలో నిలబడ్డారు. గజుడు, గవాక్షుడు, గవయుడు వీళ్ళంతా అన్ని వైపులకు తిరగడం మొదలెట్టారు. మీకేమన్నా కావాలా, మీకు సాయం కావాలా అంటూ అన్ని వైపులకు తిరుగుతున్నారు అన్నమాట. వీళ్ళ పని అందరినీ పర్యవేక్షించడం, పరిరక్షించడం. కొంతమంది ఒకవైపు యుద్ధం చేస్తే అన్ని చోట్లకి అందరినీ చేరవేస్తూ సహాయం చేసేవాడు కొందరు అవసరం. ఎప్పుడు సైన్యంలో ఎవరికి ఏది అవసరమో అది అందించడం, ఎక్కడ ఎవరికి ఏమి అవసరమో అది ఇవ్వడం కొందరు చెయ్యాలి. వీళ్ళని పర్యవేక్షకులు అంటారు. వాళ్ళు కొందరు ఉండాలి. అటువంటి వాళ్ళు ఎవరు? గజ గవాక్ష గవయ శరభ గంధమాధనుడు. అసలు మొత్తం రణరంగం అంతా నిరంతరం తిరుగుతూనే ఉంటారు వీరు. వీరి వల్లే ఇక్కడ వార్తలు అక్కడికి, అక్కడ వార్తలు ఎక్కడికి తెలుస్తాయి. లంకంటే చిన్నదా చితకదా? ఇప్పుడు ఇంతే సముద్రంలో కొంత భాగం కలిసిపోయి ఇంకా కొంత తగ్గిపోయింది. ఇప్పుడే ఈ మాత్రం రాజ్యం ఉందంటే ఆ రోజుల్లో దీనికి 5 రెట్లు రాజ్యం ఉందన్నారు. చాలా పెద్దదండి లంక అంటే. క్రమక్రమంగా సముద్రం దాన్ని ముంచెత్తి ఇప్పుడు బుల్లి శ్రీలంక మిగిలింది మనకి. కానీ ఆ రోజుల్లో దీనికంటే సువిశాలమైనది అన్నమాట. ఎందువల్ల సముద్రంలో కొంత కలిసిపోయిందంటే రాముని యొక్క పాదస్పరిశ వల్ల నేల కుంగిపోయి సముద్రంలో కలిసిపోయిందని పద్మపురాణం చెబుతున్నది. దాదాపు ఇవాళున్న దానికంటే చాలా 5 నుంచి 10 రెట్ల మధ్యలో ఉంది లంక అని పెద్దలు నిర్ణయించారు. ఎప్పుడన్నా ఈ రూట్స్ మారిపోతూ ఉంటాయి. మీరు చూసారు లేదో, కొన్ని చోట్ల సముద్రం ముందుకు వచ్చేస్తుంది, కొన్ని చోట్ల వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. సముద్రం ఎప్పుడూ ఒక రకంగా ఉండదు. నగరాలు ఏమో సముద్రం పాలవుతాయి, కొన్ని కొత్త నగరాలు వస్తూ ఉంటాయి. ఇదే కాల ప్రభావం అంటే. అందువల్ల ఒకప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఎలా ఉంటాయి? ఒకప్పుడు కాశీ సామ్రాజ్యం అద్భుతంగా ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది? ఔరంగజేబు కాలంలో కుంచుకుపోయింది. గుడి కూడా పగలగొట్టేశాడు వాడు. ఇప్పుడు ఆ గుడి పోతుంది అనుకున్న సమయంలో మనకి భగవంతుడు ఒక మహానుభావుని పంపాడు, ఓ నరేంద్రుణ్ణి. దాంతో మళ్ళీ మన గుడి మనకు దక్కుతాడు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మొత్తం చుట్టూ తవ్వేశారు, పాతలింగాలు బయటపడుతున్నాయి. ఎలా మారిపోతుందండి కాశీ అంటే? మళ్ళీ పూర్వకాలపు పుణ్యాల రాశిగా మారిపోతుంది. మన పూర్వజన్మ సుకృతం వల్ల అయోధ్య దక్కుతోంది, కాశీ దక్కుతోంది, ఇంకా మధురు కూడా కొద్ది రోజుల్లో దక్కుతుంది. ఇంతెందుకు? అన్నీ దక్కుతాయి. మన భాగ్యలక్ష్మి మనల్ని అనుగ్రహిస్తుంది. అందువల్ల ఈ విధంగా యుద్ధంలో అన్ని రకాల సాయాలు చేసేవాడు కొందరు ఉన్నారు. ఆ సమయంలో రావణుడు కూడా పురమాయించగా వానర వీరుల మీదకి రాక్షస వీరులు లంఘించారు. రాక్షసులకి దేవతలకి మధ్యలో పూర్వం దేవదానవ సంగ్రామం వంటి సంగ్రామం, ఘోర యుద్ధం ప్రారంభమయ్యింది. భయంకరాకారులు, నల్లని వాళ్ళు, పెద్ద పెద్ద పొట్ట కలిగిన వాళ్ళు, కూరలు కలిగిన వాళ్ళు, చేతుల్లో సోలాలు, పట్టిసాలు, ఖడ్గాలు, ముద్గరాలు, ధనుస్సులు, గండ్రగొడ్డళ్ళు పట్టుకున్న రాక్షసులు వానరుల్ని నరిగేయడం మొదలెట్టారు. వానరులు కూడా జై రామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ వాళ్ళు కూడా ఆయుధాలతో వీళ్ళని చంపడం మొదలుపెట్టారు. ఎవరికి వాళ్ళు, ఏయ్ నా పేరు ఫలానా అని పేరు చెప్పి మీసాలు వెలేసిద్ధం చేస్తున్నారు. రాక్షసులు మీసాలు వెలేస్తుంటే కోతులు తోకలు చూపించడం మొదలెట్టాయి. వాళ్ళకి మీసాలు లేకపోయినా తోకలకి పెద్ద కూర్చు ఉంటుంది కదా, వాడు మీసాలు అనగానే వీడు ఇలా అండం మొదలెట్టట తోకతో. ఓ అదో అందం. వీళ్ళని వాళ్ళు వాళ్ళని వీళ్ళు పొడుచుకోవడం, రొక్కుకోవడం, గిల్లుకోవడం, కొట్టుకోవడం, తుమ్ముకోవడం చేయడం మొదలెట్టారు. యుద్ధరంగం అంతా తెగిపోయిన అవయవాలతో, నెత్తురు ప్రవాహంతో నిండిపోయింది. రక్తం ఒక మహాప్రవాహం అయిపోయింది, ఏరులా ప్రవహించింది. ఈ రక్త ప్రవాహంలో చేతులు, కాళ్ళు, వేళ్ళు, పొట్ట, పేగులు ఇవన్నీ తెగిపోయినవి కొట్టుకుపోవడం మొదలుపెట్టాయి. అది చూడడానికి ఎలా ఉందో తెలిసిన, రక్తం ప్రవహిస్తోంది, అదొక సముద్రం లేదా ఒక నది. ఈ నదిలో జుట్టున్నటువంటి తలకాయలు కొట్టుకుపోతుంటే ఈ జుట్టు నాచులా కనపడింది. పొట్టలు కొట్టుకుపోతున్న చోట ఆ పొట్టలు తిమింగలంలా ఉన్నాయి. చేతులు కొట్టుకుపోతూ ఉంటే చేపల్లా కనపడుతున్నాయి. కొన్ని చోట్ల వెల్లకెత్తలా ఉన్న శరీరాలు కొట్టుకుపోతుంటే మొసళ్ళల్లా కనపడుతున్నాయి. ఈ విధంగా శరీర అవయవాలన్నీ వెళ్ళిపోవడం మొదలెట్టాయి. ఈ యుద్ధం మధ్యలో అటు ఇటు పరిగెత్తడంలో కిందన్న మట్టి పైకి లేచి మళ్ళీ గట్టి పడిపోయిందనమాట. బురద బురదగా మారిపోయి క్రమంగా నేల గట్టి పడిపోయింది. ఏమి దారుణ సంగ్రామం అండి, మహాసంగ్రామం జరిగింది. రావణాసురుడికి జయమంటున్నారు రాక్షసులు, రాముడికి జయమంటున్నారు వానర వీరులు. ఒకరి మీద ఒకరికి లంఘించుకోవడం మొదలెట్టారు. కొందరు ద్వంద్వ యుద్ధం, ఒకడితో 10 మంది, 10 మందితో ఒకడు, ఒకడికి ఒకడు, ఒకడికి ఇద్దరు, ఇద్దరికి ఒకడు, అలా యుద్ధాలు చేయడం మొదలెట్టారు. ముందుగా ఇంద్రజిత్తు వాలిపుత్రుడైన అంగదుడితో యుద్ధం చేయడం మొదలెట్టాడు. పూర్వం యముడు శివుడు యుద్ధం చేసినట్టుగా మొదటది. యముడు శివుడు, యముడెవరు ఇంద్రజిత్తుట, శివుడెవరు అంగదుట్ట. అంటే చెప్పకుండానే వానరులది పై చేయి అని చెప్పడం అనమాట. శివుడితో యముడు యుద్ధం చేస్తాడు, ఇవాళకైతే రేపైనా యముడు ఎగిరిపోవలసిందే. శివుడితో యుద్ధం చేసింది, యముడిని ఎడవకాలుతో తన్ని అవతల పారేశాడు శివుడు. అందుకే ఆయనకి మృత్యుంజయుడు అని పేరు. శంకరాచార్యులు వారు అందుకే ఉన్నారు, చంద్రశేఖరం ఆశ్రయే మమ కిం కరిష్యతి వై యమః, నేను చంద్రశేఖరుణ్ణి ఆశ్రయిస్తున్నాను, ఈ యముడు నన్నేం చేస్తాడన్నాడే. అలా ఇంద్రజిత్తు, అంగదుడు యమశివుళ్ళలో యుద్ధం చేశారట. ప్రజంగుడు సంపాతి, సంపాతి అంటే విభీషణుడి యొక్క మంత్రి. విభీషణుడితో నలుగురు వచ్చారుగా, ఆ నలుగురిలో ఒక ఆయన పేరు సంపాతి. అతడితో రావణ అనుచరుడైన ప్రజంగుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాడు. జంబుమాలి హనుమంతుడితో యుద్ధం చేశాడు. ఈ జంబుమాలి వేరు, ఇదివరకు ఒక జంబుమాలి తెచ్చాడు, ఇప్పుడు కొత్త జంబుమాలి వేరు. ఈ రాక్షసుల్లో ఎక్కువ మందికి అవే పేర్లు ఎక్కువ ఉంటాయన్నమాట. జంబుమాలి పేరుతో ఉన్న రాక్షసులు 1000 మంది ఉన్నారట లంకా నగరంలో. అలాంటి రాక్షసుల్లో ఒకడు జంబుమాలి అనేవాడు హనుమంతుని మీద పడ్డాడు. సంగత సుమహాక్రోధో రాక్షసో రావణానుజ సమరే తీక్ష్ణవేగేన మిత్రఘ్నేన విభీషణ. విభీషణుడు మిత్రఘ్నుడితో యుద్ధం చేశాడు. రావణుని తమ్ముడైన విభీషణుడు అనడం ద్వారా విభీషణుడు కూడా తక్కువడే కదా, మహాపరాక్రమవంతుడే. అతడు మిత్రఘ్నుడనే రాక్షసుడితో యుద్ధానికి వెళ్ళాడు. ఇంకా గజుడు అనే ఒక మహావానర యోధుడు, తపనుడు అనే రాక్షసుడితో యుద్ధానికి వెళ్ళాడు. తపనేన గజస్సార్థం, రాక్షసేన మహాఫలః. ఇక నికుంభుడు, నికుంభుడు కుంభుడు కుమారుడు, కుంభకర్ణుడు కొడుకండి. కుంభకర్ణుడికి చాలామంది కొడుకులు ఉన్నారు, వాడికి దాణానికి తక్కువ లేదు, దాంతోపాటు పిల్లలకి తక్కువ లేదు. వాడి కుమారుల్లో ఒకటి పేరు నికుంభుడు. కుంభకర్ణ పుత్రుడు నికుంభుడు కూడా మరో కుంభకర్ణుడిలా కనబడతాడు. అతనితో వానర సేనాధిపతి నీలుడు తలపడ్డాడు. సుగ్రీవుడు ప్రహసునితో యుద్ధం చేశాడు. విరూపాక్షుడు లక్ష్మణునితో యుద్ధం చేశాడు. అగ్నికేతుడు, దుర్ధరుషుడు, రశ్మికేతుడు, సప్తఘ్నుడు, యజ్ఞకోపుడు వీళ్ళందరూ ఒకేసారి రాముడి మీద పడ్డారు. ఏకంగా రాముడి మీదకి ఎంతమంది దూకారు. ఇంకా వజ్రముష్టి అనే రాక్షసుడు ఉన్నాడు, వాడి పిడికిలితో కొడితే అవతల వాడి శరీరం చిన్నాభిన్నమైపోతుంది. వాడి పిడికిలి వజ్రంలాగా దృఢంగా ఉంటుంది, అందుకని వజ్రముష్టి అన్నారు. ముష్టి అనగా పిడికిలి, అది వజ్రంలా కఠినంగా ఉంటుంది కనుక వాడు వజ్రముష్టి. వాడు మైందుడితో యుద్ధం చేశాడు. అశని ప్రభుడు అనేవాడు ద్వితుడితో యుద్ధం చేశాడు. అశని అంటే పిడుగు, పిడుగు ఎలా ఉంటుందో వాడు గుద్దితే ఎలా ఉంటుందిట, వాడు వీపు మీద గుద్దేటట్టే పిడుగుపడినట్టే, అందుకని వాడిని అశని ప్రభుడు అన్నారు. వాడు ద్వితుడితో యుద్ధం చేశాడు. ఇంకా దుర్దయుడు అనేవాడు ప్రతపసుడితో యుద్ధం చేశాడు. నలుడు అనేవాడితోటి మహాబలశాలి అయిన దుర్ధరుషుడు యుద్ధం చేశాడు. సుషేణుడు, మహావీరుడని ఇందాకే చెప్పుకున్నాం, తార తండ్రి, ఆయన విద్యున్మాలి అనే రాక్షసుడితో తలపడ్డాడు. ఇంకా తక్కిన రాక్షసులు వానరులు ఒకరితో ఒకరు లెక్క జమ లేకుండా దూకారు. ఎంతమంది పేర్లు చెప్పగలుగుతారు, అసంఖ్యాకులైన పేరు ఊరు తెలియనటువంటి రాక్షసులు, పేర్లు తెలియని వానరులు ఒకరి మీద ఒకరు పడ్డారు. పరస్పరం జయాకాంక్షతో యుద్ధం చేశారు, ఒకరినొకరు చంపుకోవడం కోసం యుద్ధం చేశారు. ఆ యుద్ధం చూస్తున్న దేవతలకు కూడా కంగారు వచ్చింది. దేవతలకి సాధారణంగా టెన్షన్ ఉండదు మనలాగా, వాళ్ళు ఎప్పుడు అటెన్షన్గానే ఉంటారు, కానీ ఇప్పుడు నిజంగా దేవతలకే గగుగురుపాటు కలిగిందన్నారు. నాకు ఒకసారి సోమ, బుధ, గురు, శని అనే 4 పదాలు ఇచ్చి దీన్ని రామాయణార్థంలో చెప్పండి అన్నారు. సోమ అంటే సోమవారం, బుధ అంటే బుధవారం అవ్వకూడదు, గురు అంటే గురువారం కాకూడదు, శని అంటే శనివారం కాకూడదు, దాన్ని ఇంకో రకంగా మార్చి రామాయణంలో పద్యం చెప్పమన్నారు. 2000 సంవత్సరం అంటే 20 ఏళ్ల క్రితం, 20 ఏళ్ళు నిండిపోయింది కూడాను. అప్పుడు నేనేమన్నాను, చాలా అత్యద్భుతమైనటువంటి పద్యం, ఆ రోజుల్లో మహానుభావులైనటువంటి వాళ్ళు మెచ్చుకున్న పద్యం, అంబుధర వర్ణ రామ రామాయణంగా. ఇందులో బుధ ఉంది చూడండి, అంబుధర మధ్యలో ఉందా లేదా, అంబుధర మధ్యలో బుధ చూడండి, సరే అలా విడగొట్టారు బుధ. అంబుధరము అంటే మేఘం, మేఘము వంటి రంగు కలిగిన రామా, నిన్ను రామా అని పిలిస్తే చాలు. బుధ శబ్దం అందులో మధ్యలో ఇటు బు ఇటు ధ వచ్చిందట. అంబుధర, అంబుధరంలో మధ్యలో ఇమిడిపోయింది బుధ. అంబుధర వర్ణ అంటే మేఘవర్ణ రామ రామాయణంగా. యనకులాంబుధి సోమ రక్షిల్తువయ్యా. యనకులం సూర్యవంశం అని సముద్రంలో చంద్రుడా నువ్వు రక్షిస్తావు, రామా అని పిలిస్తే నువ్వు రక్షిస్తావు. ఇందులో సోమా చేరింది, వారం కాకుండా చంద్రుడు అనే అర్థం వచ్చింది. ఇంకా శని, అశనిపాతంబులనగ శరాళి వైచి. అశనిపాతాల వంటి బాణాలు వేసి మమ్మల్ని రక్షిస్తావు. అశనిలో శని ఉంది కదా, అశని అంటే పిడుగు, పిడుగుపాటు వంటి బాణాలతో, పిడుగులు వంటి బాణాలతో మమ్మల్ని రక్షిస్తావు. అక్కడికి శని కూడా వచ్చింది. ఇంకా మిగిలింది ఏంటి, గురువారం మిగిలింది గురు. గగన చెరులకు గగురు పాటగుచునుండ. గగన చెరులు ఆకాశంలో తిరిగే దేవతలకు కూడా గగురుపాటు కలిగింది. అందులో గురు ఉందన్నమాట. గగురుపాటు కలుగుతూ ఉండగా యుద్ధం చేసేవయ్యా అన్నా నేను. అందులో చెప్పొచ్చిందంటే ఈ గగురుపాటు తెలుగు పదం, సంస్కృతంలో ఆశ్చర్యము అంటారు. ఆ మహాయుద్ధాన్ని చూచి రోమహర్షణం, రోమహర్షణం అంటే వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయంటాడు సంస్కృతంలో. రోమాలు నిక్కబొడుచుకున్నాయి, ఆనందం కలిగింది. తెలుగులో రోమహర్షణం అంటే బాగుండదు, గగురుపాటు అంటేనే ఒళ్ళల గగురుక్కుంది అనాలన్నమాట. అలా గగురుపాటు అవుతూ ఉండగా దేవతలకు కూడా ఆశ్చర్యం కలుగుతూ ఉండగా రామచంద్రుడు యుద్ధం చేసి ఘోర యుద్ధం చేశాడు. ఈ దేవదానవ సంగ్రామం అంత ఆశ్చర్యం కలిగించింది. ఈ వానరులకి రాక్షసులకి జరుగుతున్న యుద్ధం దేవతలకు కూడా ఆశ్చర్యం కలిగించింది. శత్రు సైన్యాన్ని చీల్చేసే అంగదుడు ఇంద్రజిత్తుతో యుద్ధం చేశాడు. అప్పుడు ఇంద్రజిత్తు ఏం చేశాడు, ఓరి అంగద, మా నగరానికి వచ్చి మా నాన్నగారు చూస్తూ ఉండగా మా బురుజు తన్నుతావా, నలుగురిని చంపి పారిపోయి వస్తావా, చూసుకో అని ఒక గతతోటి ఇంద్రజిత్తు అంగదుడిని కొట్టాడు. వెంటనే అంగదుడు మహావేగంగా లంఘించి ఇంద్రజిత్తు చేతుల మీద తన్ను తన్ని ఆ గద లాక్కుని ఆ గదతోటి ఇంద్రజిత్తును కొట్టి దాంతోపాటు ఇంద్రజిత్తు యొక్క రథాన్ని ముక్కలు ముక్కలు చేసేసాడు. ఇంద్రజిత్తు రథానికి ఉన్న గుర్రాలను చంపాడు, సారథిని చంపేశాడు. అంటే ఇంద్రజిత్తు యొక్క గదతో ఇంద్రజిత్తు రథాన్ని, గుర్రాలని, సారథిని చంపి పారవేశాడు. ఇంద్రజిత్తుకి ఇప్పుడు రథం లేకుండా పోయి ఆకాశంలోకి ఎగిరిపోయాడు రివున. ఇప్పుడు ప్రజంఘుడు అనే రాక్షసుడు విభీషణుని యొక్క మంత్రి సంపాతి మీద మూడు బాణాలు ప్రయోగించాడు. సంపాతికి ఒళ్ళు వండిపోయింది. ఏ నేనేం తక్కువన్నా విభీషణ సచివుణ్ణి అని పక్కన ఒక నల్ల మద్ది చెట్టు ఉంటే ఆ మద్ది చెట్టు పీక్కొచ్చి ప్రజంగుడి మాడు మీద కొట్టాడు. ఆ మాడు మీద కొట్టడంతో వాడి మాడు పగిలింది, బోడయ్యాడు, కింద పడి తెచ్చాడు. క్షణంలో కళ్ళు మూశాడు వాడు. ఇప్పుడు జంబుమాలి హనుమంతుడి వక్షస్థలం మీద గుద్దాడు. ఇలా పిడికిని బిగించి టిక్కును కొట్టాట హనుమంతుడిని. హనుమంతుడు ఏం చేశాడు, రాక్షసుడి మీదకి ఎగిరి అరిచెత్తు ఒక్క దెబ్బ కొట్టాడు. దెబ్బతో వాడి వీపంతా అప్పచెప్పేది, ఎర్రగా వేగిపోయిన పెసరట్టు కూడా అలా ఉండదు. ఓ పెసరు అరచేతి దెబ్బకి వాడు పెసరట్టు అయిపోయాడు. వీపు పగిలిపోయింది, బొక్కబోర్లో కింద పడ్డాడు. ఏం లేవరా అన్నా, టిగ్గెలు లేస్తాడు, వీడు లేవలేదు పాప, ఇక వడ్డీ లేవలేదు. హనుమంతుడు కొట్టిన ఒక్క అరచేతి దెబ్బకి తెచ్చిపెట్టేవాడు. ఆ తర్వాత వాడి రథం కూడా తుత్తునీలైపోయిందిట. హనుమంతుడు కొట్టిన దెబ్బకి రథము పగిలిపోయింది, వాడు పడ్డాడు కింద. ప్రతపరుడు అనే ఒక రాక్షసుడు నలుడి మీదకి ఎగిరాడు. ఆ రాక్షసుడు తీవ్ర బాణాలతోటి నలుడిని కొట్టగా నలుడు వచ్చి వాడి కళ్ళ మీద దెబ్బ కొట్టాడు. రెండు కళ్ళు పోయాయి వాడికి, కళ్ళు ఊడి కింద పడ్డాయి. పళ్ళు కాదు, కళ్ళు ఊడిపోయాయి. పళ్ళు ఊడిపోతే కట్టుడు పళ్ళు పెట్టుకోవచ్చు, కళ్ళు పోతే వస్తాయి. వానర ప్రభువు సుగ్రీవుడు ప్రహసుడి మీదకి వెళ్ళాడు. ఆ ప్రహసుడి దగ్గరికి వెళ్ళి అక్కడ పక్కన ఒక చెట్టు ఉంది, దానికి సప్తపర్ణ వృక్షం అని పేరున్నమాట. ఆ చెట్టుని పీకి వాడి వీపు మీద నడ్డి మీద కొడితే వెన్నుపూస విరిగిపోయి వాడు చచ్చాడు. దుర్జయుడు, అగ్నికేతువు, రశ్మికేతువు రామచంద్రుణ్ణి బాణాలతో తీవ్రంగా గాయపరిచారు. రామచంద్రుడు నాలుగు తీవ్రమైన సునిశితములైన వాడి కలిగిన, అవి కూడా అర్ధచంద్రాకారపు బాణాలు అంటారు వాటి అనమాట, ఆ బాణాలతోటి వాళ్ళ నలుగురు తలకాయలు ఖండించేశాడు. బాణాల్లో కూడా కొన్ని బాణములు ఈటెల్లాగా ఉంటాయి, కొన్ని అలా కాదు. అర్ధచంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉంటాయి అనమాట బాణాలు. ఈ బాణం పెడితే తల చక్కగా తెగి పక్కగా పడిపోతుంది. తలకాయని చక్కగా నరకాలంటే కత్తితో మేకని బలిచ్చినట్టుగా వాళ్ళ నలుగురిని బలి ఇవ్వాలంటే ఈ బాణాలు వాడేవారు. అలా నాలుగు బాణాలతో నలుగురిని యుద్ధభూమికి బలిచ్చాడు ఆయన. ఆ తర్వాత మహేంద్రుడు పిడికిలితో కొట్టి వజ్రముష్టిని క్షణంలో చంపేశాడు. వాడి పేరు వజ్రముష్టి, కానీ ఈ ముష్టిఘాతానికి వాడు చచ్చిపోయాడు. ఆ తర్వాత వాడి రథము అశ్వాలు కూడా కుప్పకూల్చాడు. ఇంకా నికుంభుడు, వాడు మహావీరుడు కుంభకర్ణుడు కొడుకని చెప్పాంగా, అది నల్లని కాటుకొండలా ఉన్నాడు. నీలుడి మీదకి దూకి నీలుడిని నాలో నానా బాణాలతో కొట్టాట. ఆయువు పట్ల మీద నీలుడి యొక్క మర్మస్థానాల్లో బాణాలు కొట్టాడు వాడు. నికుంభాసురుడు ఇలా విపరీతంగా బాణాలు గుప్పించి గాయపరిచి నేను కుంభకర్ణుడు కొడుకుని అని వికట అట్టహాసం చేశాడు. దాంతో ఒళ్ళు మండిపోయిన నీలుడు వాడి రథచక్రం పీకి ఆ రథచక్రంతో వాడి మెడ మీద కొట్టడంతో వాడి తల తెగిపోయిందిట. వాడి రథచక్రంతో వాడిని చంపాడు. సాధారణకు సామెత ఉంది కదా, ఎవడు తీసిన గొత్తులో వాడే పడతాడు. కానీ ఇక్కడ అలా కాదు, ఎవడి రథచక్రంతో వాడిని చంపేశాట. వాడి రథచక్రంతో వాడిని చంపాడు. అక్కడితో ఆగక సారథి తల కూడా నరికి పారేశాడు. ఇంకా ద్విధుడు వజ్రాయుధం వంటి తన శక్తితో అందరూ చూస్తూ ఉండగా అశని ప్రభుని చంపాడు. అతడి పిడికిలి దెబ్బ ఒక పిడుగు దెబ్బలా ఉంది, దాంతో అశని ప్రభుడు కింద పడి తెచ్చాడు. వాడి రథమంతా చిన్నాభిన్నమైపోయింది. ఇంకా విద్యున్మాలి, వాడు రథం మీద కూర్చుని బంగారపు నగిషీలు చెక్కిన బాణములతో లక్ష్మణుడిని తీవ్రంగా కొట్టాడు. ఆ తర్వాత సుషేణుడి మీదకి దూకాడు. అది చూచిన సుషేణుడు విద్యున్మాలి యొక్క రథాన్ని రెండు చేతులతో పుచ్చుకుని గిరగిరా తిప్పి కిందకు విసిరేశాట. రథం మీద వచ్చి వాడు బాణాలు కొడుతూ ఉంటే విద్యున్మాలి సుషేణుడు నవ్వుకుంటూ వెళ్ళి ఆ బాణాలు తనకి తగులుతున్నప్పటికీ లెక్క చేయకుండా దగ్గరకు వెళ్ళి రథం ఎత్తి విసిరి పారేశాడు. కళ్ళతోడు పెట్టి విసిరినంత తేలిక రథం విసిరేశాడు. అలా యుద్ధం చేసేవాళ్ళు అంటే నాకు సరదా అండి. భీముడు కూడా అంతే, ద్రోణాచార్యుడి మీదకి వెళ్ళి ద్రోణుడు రథం విసిరేశాట అవతలకి. ద్రోణుడు ఎందుకో చిందని భుజాగర్వంబు చాలించి ఆ ముదుగం దుర్విక దాటిపోయి అంటాడు భారతంలో, వీడితో యుద్ధం చేయడం కష్టం రా బాబు అని గర్వం విడిచిపెట్టి ఈ భీముడు రథమెత్తి విసిరేలోపు రథంలోంచి కిందకు దూకాట. 27 అడుగులు ఎగిరి దూకాడన్నారు ముసలాడు కూడా. ఆయన ముదుకడు, ముదుకడు అంటే ముసలాడు. ముదుకండయ్యును కుమారమూర్తిం గొల్చనన్నారు భారతంలో. ఆయన ముసలాడైనా కుర్రాళ్ళ దూకాట. మన వాళ్ళు లిఫ్ట్లోంచి దిగలేరు బయటికి. ఆయన 27 అడుగులు ఎగిరి కిందకు దూకేసి పారిపోయాడు. భీముడు ఆ రథం విసిరి అవతల పారేశాడు. కాబట్టి యుద్ధరంగంలో అప్పుడప్పుడు అలాగా రథాలు ట్యాంకులు విసిరి యుద్ధం చేస్తూ ఉంటే ఆ ఉత్సాహం ఎవరు, అసలు నన్ను మిలిటరీలో చేర్చుకుని ఉంటేనా మిమ్మల్ని అందరినీ తీసుకుపోయేవాడిని. అందు కొట్టారా చప్పట్లో మిమ్మల్ని కూడా పట్టుకుపోయేవాడిని అన్నాను. ఆ మహాయుద్ధమే వేరు, వాడి రథం విసిరి భారీగా విద్యున్మాలి అందులోంచి గద పుచ్చుకుని కిందకు దూకేశాడు. రథంలో ఉంటే ప్రమాదం కనుక రథంలోంచి గద పుచ్చుకుని కిందకు దూకి ఆ గదతో సుషేణుడి యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. ఆయన అంత గద దెబ్బతిని కూడా ఏమాత్రం లెక్క లేకుండా నిలబడ్డాట. ఏనుగు దగ్గరికి వెళ్ళి తామర తుడుతో కొడితే ఏనుగు లెక్క చేస్తుందా? మీరు చూడండి, ఓ ఏనుగు దగ్గరికి వెళ్ళండి, తామర పువ్వు పట్టుకెళ్ళండి, తామర పువ్వు కిందే ఉంటుంది తూడు ఉంటుంది నాళం, ఆ నాళంతో ఏనుగును కొడితే ఏనుగుకి ఏం లెక్క, దానికి తెక్కలేగితే మనం పీనుగులం అయిపోతాం. ఇప్పుడు సుషేణుడి గదతో కొడితే ఏనుగులాగా చలించలేదు సరిగదా. పక్కనే ఒక పెద్ద బండరాయి తీసుకుని విద్యున్మాలి వక్షస్థలం మీద కొట్టాడు. దాంతో వాడి వక్షస్థలం అంతా పిండి పిండి అయిపోయింది. గ్రైండర్లో వేసిన మిక్సీలో వేసినటువంటి మినప్పిండిలో అయిపోయాడు వాడు. తుక్కు తుక్కు చచ్చిపోయాడు. ఈ విధంగా వాడిని నుగ్గు నుగ్గు చేసి చంపేశాడు. వానరులకు రాక్షస యోధులకు ఇలా ఘోర యుద్ధం దొరుకుతోంది, ద్వంద్వ యుద్ధం దొరుకుతోంది. రాక్షసులు పూర్వం దేవతల చేతుల్లో ఎలా చచ్చారో అలా చావడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కొందరు ఈటెలు విసిరారు, కొందరు బల్లెములు విసిరారు, కొందరు బాణములు వేశారు, కొందరు గండ్రగొట్టళ్ళు విసిరారు. యుద్ధాశ్వాలు చచ్చిపోతున్నాయి, ఏనుగులు పీనుగులు పడిపోతున్నాయి, రథచక్రాలు విరిగిపోతున్నాయి, వానరులు కూడా కుప్పకూలిపోతున్నారు, రాక్షసులు పడిపోతున్నారు, కళేబరాలు కుప్పలు తిప్పలుగా పడిపోతున్నాయి. అందరూ లక్షల కోట్లు మంది కదండి వాళ్ళు, ఇటు కోటాను కోట్లు అటు కోటాను కోట్లే. దాంతో చల్లా చెదరుగా శవాలు పడిపోయాయి. ఐసర మధ్య ఇంతకాలం మనకు ఆకలేస్తే తిండి లేదు అనుకుంటున్న
నక్కలు, గొడ్లగోగలు, గద్దలు, రాబందులు ఇప్పుడు పరిగెత్తుకు వచ్చాయట. సందట్ల సడేమి అని ఇవి వచ్చాయి. ఇవి వచ్చి గ్రద్దలు మొదలైనవి పీక్కు తినడం మొదలు పెట్టాయట. కబంధాన్ని సముత్పేతు దిక్షు వానర రక్షసాం, మొత్తం అన్ని దిక్కుల్లోనూ పడిపోయిన ఈ కబంధాలని శవాల దగ్గరకు వచ్చి గోమాజు గణ సంకులం నక్కలు ముందుగా పీక్కు తినడం మొదలుపెట్టాయి. నక్కలకి శవాలంటే చాలా ఇష్టం, అందుకని పీక్కుని పీక్కుని లాక్కుని తినడం మొదలుపెట్టాయి. ఆ మహాయుద్ధ సమయంలో వానరుల చేతిలో దెబ్బలు తింటున్న రాక్షసులు కంగారు పడి ఎప్పుడు చీకటి పడుతుందిరా బాబు, సూర్యుడు అస్తమిస్తే బాగుండు అనుకోవడం మొదలెట్టారట. దివాకరస్యాస్తమయాభికాంక్షిణ, సూర్యాస్తమయం కోసం ఎదురు చూశారు. కారణం ఏంటంటే పూర్వకాలంలో సూర్యాస్తమయం అయ్యాక అయితే యుద్ధం ఆపేసేవారు. ఒకవేళ యుద్ధం ఆపలేదు అనుకుందాం కాసేపు, అప్పుడు రాక్షసులకే లాభం. ఎందుకని రాక్షసులు రాత్రిపూట యుద్ధం చేయగలరు బాగా, వాళ్ళకి రాత్రిపూట బలం పెరుగుతుంది, మాయాప్రయోగం చేయగలుగుతారు. అందుకే వాళ్ళకి నిశాచరులు అని పేరు. వాళ్ళు ఎంతసేపు రాత్రుల్లో వెలుగుగా ఉంటారు. ఇప్పుడు కూడా చాలామంది మన వాళ్ళు నిశాచరులే, రాత్రి 12 వాట్సాప్ చూసుకుంటూ ఉంటారు కదా. రాత్రి 10 దాటాక వెలుగుగా ఉన్న వాళ్ళంతా నిశాచరులు అన్నారట. ఒక కాపలా వాళ్ళు, గస్తీ వాళ్ళు, నైట్ ఉద్యోగం చేసేవాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వెలుగుగా ఉండకూడదు. రాత్రిపూట నిద్రై పగలు వెలుగుగా ఉండాలి. కలియుగంలో ఎక్కువ మంది రాక్షసులే. పూర్వం ఆ వానరుల చేతిలో చచ్చిపోయిన రాక్షసులు, కృష్ణుడి చేతిలో చచ్చిపోయిన నరకాసురుడు అనుచరులు కలియుగంలో మానవులుగా పుట్టారని చెప్పారు. అది నిజమని అర్థం అవుతుంది ఈ మధ్యన. క్రమంగా ఘోర యుద్ధం జరుగుతూ ఉండగా సూర్యుడు పడమరకు వెళ్ళిపోయాడు. సూర్యుడు అస్తమించాడు. కాలాన్ని ఎవరాపగలరు, సూర్యాస్తమయం జరిగింది. సరిగ్గా సంధ్యాసమయం ఆరంభమయ్యింది. ఆ సంధ్యాసమయంలో దిక్కులు సరిగ్గా తోచటం లేదు. అరుణవర్ణంతో ఉంది ఆకాశం. దాంతో కొంతసేపు యుద్ధం ఆగిపోయింది. కొంతసేపు జరిగింది. వానరులకేమో ప్రాణాపాయకరం, రాక్షసులకి శుభప్రదమైన రాత్రి ప్రవృత్త ప్రాణహారిణి రాత్రి రావడం మొదలయ్యింది. ప్రాణహారిణి అన్నారు ప్రత్యేకంగా. వానరులకి రాత్రిపూట యుద్ధం చేయడం కష్టం, పాపం చీకట్లో కోతులు అంత బాగా యుద్ధం చేయవు. హనుమంతుడు లాంటి వాడిని పక్కన పెట్టండి, సాధారణ వానరాలు చీకట్లో ఎక్కువ ప్రయాణించవు, అందుకే చెట్ల కొమ్మల మీద పడుకుని నిద్రపోతూ ఉంటాయి. అటువంటి రాత్రి క్రమంగా ఆరంభమయ్యింది. ఇంకేముంది, రాక్షసులు సమయం చూసుకుని మెదకు దూకారు. వాళ్ళు దూకడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో వానరులు కూడా యుద్ధం చేయవలసి వచ్చింది. ఇక్కడ బలాత్కార యుద్ధం అయింది వానరులకి. మామూలుగా అయితే యుద్ధరంగంలో వానరులు రాత్రి విశ్రాంతి తీసుకునేవారు, రాక్షసులు కూడా వాళ్ళ దారిని వాళ్ళ నగరానికి పోవాలి, తెల్లారాక మళ్ళీ అందరూ స్నానాలు చేసుకుని భోజనాలు చేసుకుని యుద్ధానికి రావాలి, ఇది ధర్మం. కానీ ఇప్పుడు రాక్షసులు చీకటి కోసం ఎదురు చూసి చీకట్లో వానరుల్ని సర్వనాశనం చేద్దామనే ఉద్దేశంతో ఉన్నారు కనుక ఒక్కసారి చీకటి పడ్డంతో జయం కోసం వానరుల మీదకి ఆక్రమించండి అని దూకేశారు. దాంతో మళ్ళీ ఘోర యుద్ధం మొదలయ్యింది. సంప్రవృత్తం నిశాయుద్ధం తదా వానర రాక్షసాం, నిశాయుద్ధం అంటే రాత్రి యుద్ధం వానర రాక్షసుల మధ్యలో ఘోరంగా ప్రారంభమయ్యింది. వానరులు వీరులే, రాక్షసులు భయంకరాకారులే. ఒకరినొకరు తిట్టుకుంటూ కుమ్ముకుంటూ కొట్టుకోవడం మొదలుపెట్టారు. పట్టుదలంతో యుద్ధం చేశారు. ఈ కటిక చీకట్లో కొంతమంది రాక్షసులకు కూడా కళ్ళు కనపట్ల, రాక్షసుల్లో కూడా భూసేన అనుమానం కొందరికి చత్వారం ఉండి ఉంటుంది. అలాంటి సమయంలో వాళ్ళు ఎవరైనా ఎదురొస్తే ఒరే నువ్వు రాక్షసుడివేనా అని అడిగేవారట. నేను రాక్షసుడిని కాదంటే యుద్ధం చేయడం మొదలెట్టారట. ఇంకా వానరులు అవతల వాడిని ఒరే నువ్వు కోతివా రాక్షసుడివా అనేవారట. నేను కోతిని అంటే కోతితో యుద్ధం చేయకుండా రాక్షసుడిని అంటే యుద్ధం చేశారట. కొంతలో కొంత నయం, రాక్షసులు మేము రాక్షసులు అన్నారు, కోతులు మేము కోతులు అన్నాయి. అంటే ఎవరికి వాళ్ళు మళ్ళీ మోసాలు చేయకుండా కాదు కాదు నేను నీవాడిని అన్నల్లా అంటే అప్పటికింకా పూర్తిగా అధర్మం రాలేదు. ఈ శ్లోకం భలే చిత్ర శ్లోకం అనమాట. రాక్షసోసీతి హరయహ, హరయహ అంటే వానరులు రాక్షసహాసి ఒరే నువ్వు రాక్షసుడివేనా అని అడిగారట. హరిశ్చాసీతి రాక్షసాహ, ఇంకా రాక్షసులు నువ్వు కోతివేనా అని అడగడం మొదలెట్టారు. అంటే వానరులేమో రాక్షసులు కనబడితే నువ్వు రాక్షసుడివేనా అనడం, రాక్షసులు మీరు వానరులేనా అని అడగడం, అవునంటేనే యుద్ధం చేయడం మొదలెట్టారు. బాగా దగ్గరికి వస్తే కానీ ఎవరు రాక్షసుడో ఎవడు కోతో తెలియటం లేదు. ఆ మధ్యలో ఒక ఆయన చీకట్లో హలో హౌ డు యు డూ మై డియర్ ఫ్రెండ్ అని చెయ్యగానే అవతల వాడు లాగ్ గొప్పది కొట్టింది. ఎరా పరాయి స్త్రీమే చెయ్యేస్తావని చీకట్లో అప్పుడు ఇంట్లో కళ్ళబెట్టుకుని అంత కళ్ళదోడు మహిమ అన్నట్ట. అంటే పాపం చీకట్లో కనపట్టలేదు, వాళ్ళ ఫ్రెండ్ అనుకున్నాడు. ఫ్రెండ్ అనుకున్నాడో నిజంగా వేశాడో తెలియదు, కానీ మొత్తం మీద చీకట్లో కళ్ళు కనపడలేదు అన్నాడు, అది వేరే విషయం. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే చీకట్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇలాగే అందుకని ఒకరినొకరు హెచ్చరించుకుంటూ యుద్ధం చేశారు. ఇలా అడిగి యుద్ధం చేశారు. ఆ రాత్రి వేళ అంతకంతకి పరాక్రమం పెరిగిపోతున్న రాక్షసులు వానరుల్ని చీల్చి చెండాడటం మొదలెట్టారు. రాక్షసులేమో నల్లగా ఉంటారు, కానీ ఒంటికి బంగారపు కవచం వేసుకున్నారు. టండో రాక్షసులకి కవచాలు ఉన్నాయి, దానివల్ల చీకట్లో ఈ బంగారపు కవచాలు తలతల వెలుస్తున్నాయి. దీన్ని బట్టి వానరులు వాళ్ళకి కనిపెట్టగలిగారు. ఓహో, ఈ కవచం వేసుకున్నవాడు రాక్షసుడు, పాప వానరులకు కవచాలు లేవు. వానరుల్ని ఎలా కనిపెట్టాలంటే కిచకిచలాడే పళ్ళని బట్టి కనిపెట్టాలి. చీకట్లో పళ్ళు తెల్లగా మెరుస్తాయి. బాగా నల్లగా ఉన్నవాడి యొక్క నోట్లో పళ్ళు బలి తెల్లగా మెరుస్తూ ఉంటాయి కదా రాత్రిపూట, అందులో కొండబుచ్చుల పళ్ళు మరింత ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఈ విధంగా తమాషా యుద్ధం జరుగుతోంది. వానరులని రాక్షసులు తినేయడం మొదలుపెట్టారు చీకట్లో. చీకటి కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ కనుక నోట్లో వేసుకుని కర్ర 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 మనం పల్లీలు నవ్విన్నట్టుగా నవ్విలేస్తారు. అప్పుడు వానరవీరులు ఈ రాక్షసులు మాయా యుద్ధం చేస్తున్నారు చీకట్లో అని కనిపెట్టి వాళ్ళు కూడా నెత్తి మీద మణులు పెట్టుకుని యుద్ధాశ్వాలను ముందు పెట్టుకుని అప్పుడు యుద్ధానికి దూకారు. కొండ గుర్తులు పెట్టుకున్నారు, కొండ గుర్తులతో వెళ్ళి రాక్షసుల యొక్క రథాలు విరగ్గొట్టారు, ఏనుగుల్ని చంపారు, గుర్రాలని చీల్చారు. ఈ విధంగా దంతాలతో కొంతమందిని చిన్నాభిన్నం చేశారు. మాయావులు కాబట్టి రాక్షసులు ఆకాశంలో అదృశ్యమైపోవడం, మళ్ళీ కనపడడం. మాయా యుద్ధం చేశారు రాత్రిపూట చీకట్లో కనబడి కనబడక అదృశ్యులై దృశ్యులై వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఒక్క రామలక్ష్మణులు మాత్రం మంచి పావుల్లాంటి విషసర్పాల లాంటి బాణాలతో రాక్షసుల యొక్క మాయల్ని చీల్చి చెండాడు యుద్ధం చేశారట. రామలక్ష్మణులు లేకపోతే ఆ చీకట్లో వానరుల యొక్క అంతం ఎక్కువైపోయేది. అందుకని వానరులను రక్షించడానికి రామలక్ష్మణులు యుద్ధరంగంలోకి దిగి మాయా యుద్ధం చేసి అదృశ్యమైపోతున్న రాక్షసుల్ని అదృశ్య బాణాలతో పడగొట్టేయడం మొదలుపెట్టారు. దాంతో రాక్షసులు కూడా ఆకాశం నుంచి గుట్టలు గుట్టలుగా కిందకి రాలిపోతున్నారు. ఈ యుద్ధం ఇంత పూర్వం దేవతలు కూడా చూడలేదు. నిజం చెప్పాలంటే దేవాసుర యుద్ధం అంటారు, కానీ దేవాసుర యుద్ధాన్ని మించిపోయింది ఈ నరవానరులతో కూడిన అసుర యుద్ధం అన్నమాట. ఆ భయంకర యుద్ధం దేవతలు కూడా చూచి ఆశ్చర్యపోయి శాభాష్ ఇది కదా యుద్ధం అనడం మొదలెట్టారు. ఈ విధమైన మహాయుద్ధం రేపు కూడా కొనసాగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.